భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ సంవత్సరం నుంచి మనం ఒక కొత్త అధ్యాయం మొదలు పెడదామని ప్రయత్నిస్తున్నాం. ఇందులో అతి ప్రముఖ పాత్ర షిర్డీ సాయిది. షిర్డీ సాయి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కావాలి మనకి. ఈ పరిపూర్ణమైనటువంటి అవగాహన గాయత్రీ మంత్రం యొక్క స్వరూపముగా ఋషులు తెలుపుతున్నారు. అంటే ఏ గాయత్రీ మంత్రాన్ని మనము అనాదిగా ఉపాసన చేస్తున్నామో ఆ గాయత్రీ మంత్రము కనుక మూర్తి భవిస్తే ఎలా ఉంటుంది అంటే షిర్డీ సాయిలాగా ఉంటుంది. అంటే షిర్డీ సాయిలో మీకు గాయత్రీ మంత్రము యొక్క ఆచరణ కనిపించాలి. గాయత్రికి యజ్ఞానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని మీకు తెలుసు. గాయత్రి మంత్రం ఉంది అంటే ఖచ్చితంగా యజ్ఞం ఉంటుంది. యజ్ఞం అంటే ఏమిటి? కొన్ని సమిధలు అగ్నిలో మనం వేల్చి కొంత హవన సామాగ్రి వేస్తూ ఉంటాం. షిర్డీ సాయి చరిత్రలో ఆ అగ్నికుండము దేనిలాగా ఉంది? ధ్వనిలాగా ఉంది. ధ్వని లేకుండా సాయి మందిరం లేదు, షిర్డీ సాయి లేడు. షిర్డీ సాయిని భక్తులు అడిగారు ధ్వని ఎందుకు అని. అంటే మీ పాపాలు కాల్చివేయటానికి. యజ్ఞంలో మనం ఏం చేస్తాం? హవన సామాగ్రి వేస్తాం కదా. ధ్వనిలో మనం ఏం చేస్తాం? హవన సామాగ్రి వేస్తాం. కొబ్బరికాయ వేస్తారు, మిగతా ఏదైనా పదార్థాలు వేస్తారు. అంటే సాయి గుడి ఎక్కడ ఉన్నదో అక్కడ అగ్నిహోత్రము ఉన్నది. అది అర్థమైంది కదా. కానీ మరి సాయి యొక్క ధ్వనికి గాయత్రీ మంత్రంతో చేసేటటువంటి యజ్ఞాగ్నికి తేడా ఏంటి అంటే, యజ్ఞము సత్ఫలితాలు ఇవ్వాలి అంటే ఒక బ్రహ్మ ఉండాలి. అంటే ఏంటి, ఆ యజ్ఞాన్ని నిర్వర్తించేటటువంటి ఒక మహాపురుషుడు, సిద్ధపురుషుడు ఉండాలి. గాయత్రీ మంత్రానికి సిద్ధపురుషుడు ఎవడు అంటే పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య. సాయి ధ్వనికి సిద్ధపురుషుడు ఎవడు? సాయియే. భావం అర్థమవుతుంది కదా. అంచేత మొట్టమొదట సాయి దేవాలయం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, మన జీవితము యజ్ఞమయ జీవితము అవ్వాలి. ఎప్పుడైతే మన జీవితము యజ్ఞమయ జీవితం అవుతుందో మన కోరికలు తీరటం మొదలెడతాయి. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, సహయజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్పృష్టకామధు. నీ కోరికలు తీరాలి అంటే ఏం చేయాలి అంటే నువ్వు యజ్ఞం చేయాలి. సాయి ఉన్న టైంలో ఇంటింటా యజ్ఞం చేయటం అనేది అసంభవం. అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులు ఇప్పటికీ కూడా ఇంకా మనం ఒక స్పష్టమైనటువంటి యజ్ఞ విధానాన్ని రూపొందించుకోలేదు, మెల్లిమెల్లిగా రూపొందించుకుంటున్నాం. అంచేత సాయి యొక్క అతి గొప్పతనం ఏంటి అంటే, మన కోసము నిరంతరము యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆయన శరీరంగా ఉన్నప్పుడు శుద్ధిలో ధ్వనిగా నిరంతరము యజ్ఞాగ్నిని పెడితే, ఈనాడు షిర్డీ సాయి దేవాలయాలు ఎన్నున్నాయో అన్ని చోట్ల కూడా ఆ ధ్వని యజ్ఞాగ్ని ఉన్నది. అంచేత ధ్వనిని మీరు ఎలా చూడాలి అంటే యజ్ఞాగ్నిగా చూడాలి. ఈ పాయింట్ క్లియర్గా ఉంది కదా. ఇంకా రెండవది, సాయి మనకి ఏం చెప్పాడో మనం మర్చిపోతాం. మనందరికీ ఏంటి అలవాటు అయిపోయింది అంటే సాయి దగ్గరికి వెళ్ళాము, కోరికలు తీర్చుకుంటున్నాం. కరెక్టే, సాయి దగ్గరికి వెళ్తే కోరికలు తీర్చాయి. తీర్చటమే కాదు, సాయి ఏం చెప్పాడు అంటే అసలు మీరు అడగండి శ్యామ. ఒకసారి సాయి దగ్గరికి ఎవరో వచ్చి ఏదో కోరుకోకపోతే, కోరుకుంటూ ఉంటే ఏమన్నాడు, అడగకూడదు సాయిని, మీరు భక్తి ఉంటే చాలు అంటే. సాయి ఏం చెప్పాడు? తప్పు, నా దగ్గరికి కోరికలతోనే ముందు వస్తారు, వచ్చాక వాళ్ళని ఎలా మార్చాలి అన్నది నేను చూసుకుంటాను. చేత సాయిని మనం సాయి దేవాలయానికి వచ్చేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, సాయి ఎప్పుడు ఏం చెప్పేవాడు అంటే, నా చరిత్ర పారాయణ చేసినటువంటి వాళ్ళకి నేను నిరంతరము అనుగ్రహిస్తాను. అంచేత ఈ సాయి మందిరంలో మీరు ఒక దీక్ష తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఏమిటా దీక్ష? మేము సాయి మందిరంలో వారానికి ఒకసారి సాయి చరిత్ర పారాయణ పూర్తి చేసేస్తాం. అలాగా 1008 సాయి చరిత్ర పారాయణలు, అంటే 1008 మంది ఒక వారం పాటు రోజు ఇక్కడికి వచ్చి ఆ వారం చదివలసినటువంటి పారాయణ చేస్తే ఒక వారంలో 1008 పారాయణలు అయిపోతాయి. సహస్ర సాయి సచ్చరిత్ర పారాయణ అనేటటువంటిది చేసుకోవాలి. మీరు ఎందుకు చేసుకోవాలి? సాయియే చెప్పాడు, మా యొక్క అనుగ్రహం కావాలి అంటే మీరేం చేయాలి? సాయి చరిత్ర చదువుకోవాలి. ఆయన చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది, అనేక మంది చేత ఆయన గురుచరిత్ర పారాయణలు చేయించాడు, తన చరిత్ర పారాయణలు చేయించాడు, భాగవతం పారాయణలు చేయించాడు, ఇవంతా కూడా గురుచరిత్రలే. అంచేత సాయి మందిరం ఉంది సరే, కానీ సాయి మందిరంలో సాయి చరిత్ర పారాయణ జరగటం లేదనుకోండి, అంటే ఎలా ఉంటుంది? స్కూల్ ఉంది కానీ పాఠాలు చెప్పబట్టం లేదు. చేత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక దీక్ష తీసుకోండి, ఎంత తొందరగా మీరు సాయి చరిత్ర పారాయణ 1000 పూర్తి చేయగలరో చెప్పింది అర్థమవుతుంది కదా. సాయి చరిత్ర ఎలా పూర్తవుతుంది? వారానికి ఎంతో కొంత చదువుతో ఒక వారంలో ఏం చేయాలి? మీరు సాయి చరిత్ర పారాయణ పూర్తి చేయాలి. ఆ దీక్ష ఇంటి దగ్గర కూర్చొని చేయటం కాదు, ఇక్కడ చేయండి. మీకు ఎందుకో దేవుడి దగ్గరికి వచ్చేసరికల్లా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాం. మీరు ఏమైనా అనుకోండి, మామూలుగా అయితే పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే ఏమంటారు మీరు? నాయన ఇంకా పర్వాలేదు అంటావా, స్కూల్కి పంపిస్తావా, ఏం చేస్తారు? కొట్టి పంపిస్తారు. మరి మిమ్మల్ని ఎవరు కొట్టాలి? నాకు తెలీదు, బయటవాడు ఎవడు కొట్టలేడు కనుక మిమ్మల్ని మీరే కొట్టుకోండి. ఇవాళ సాయి గుడికి వెళ్ళలేదు, తప్పు అది. భావన, మీరు ఆ భావన లేకుండా సాయి నన్ను అనుగ్రహించాలి అంటే ఎలా అనుగ్రహిస్తారు? అనుగ్రహం కావాలంటే నువ్వు ఏం చేసావు? అవునా? ఇంతకీ ఆయన అడిగింది ఏంటి? బాబు నా చరిత్ర పారాయణ చేసుకో. చేత మొట్టమొదట ఏం చెప్పాను నేను? ధ్వనిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ధ్వని చుట్టూ, సాయి దేవాలయం చుట్టూ 112 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకి ఏ రోగాలు రావు. 112 ప్రదక్షిణాలు చేయాలి. ఒకవేళ మేము 112 ప్రదక్షిణాలు చేయలేము అన్నవాళ్ళు కనీసం 2 గంటల పాటు ప్రదక్షిణ చేయాలి. ఎందుకు? అది మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. ప్రదక్షిణ చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. మనం ఏం చేస్తాం? గుడికి వస్తాం, మహావతి 3 ప్రదక్షిణాలు చేస్తారు. రైటే చేస్తున్నారు మీరు. మీరు 3 ప్రదక్షిణాలు చేశారు, ఎన్ని పాపాలు నయమవుతాయి? 3 ప్రదక్షిణాలకి సరిపోయే పాపం నయమవుతుంది. మనం రోజుకి 24 గంటల్లో ఎన్ని పాపాలు చేస్తున్నాం? మరి చాలా చాలా పాపాలు చేస్తూ మేము 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తాము అంటే సరిపోదు. అంచేత ఈ నియమాలు చెప్పటానికి నేను వచ్చాను. నేను ఈ సంవత్సరము మీ అందరి చేత కూడా సాయి నా జీవితంలోకి ప్రవేశించాడు, నేను కళ్ళారా సశరీరంగా సాయిని చూశాను అని అనిపిస్తాను. కానీ అది అనిపించాలి అంటే నా చేతిలో ఏం లేదు, ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. నేనంటే వింటాడా ఏంటి ఆయన? కానీ ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు, మీకు తెలియదని కాదు, మీరు దాన్ని గమనించరు. కష్టం కదా. మొట్టమొదట ఏం చెప్పాను నేను, సహస్ర సాయి చరిత్ర పారాయణులు ఒక సంకల్పంగా తీసుకోండి. ఎలాగ అన్నది ఆలోచించుకోండి. మీరేం కంగారు పడిపోయి మేము ఎలా చేస్తాం మాస్టారు అనకండి. మన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక ప్రణాళిక ఇస్తారు. మీరు ప్రణాళిక ప్రకారము మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎంత సంకల్పం ఏంటి, సహస్ర సాయి చరిత్ర పారాయణులు జరగాలి. అది మొదటిది నేర్చుకోండి. రెండోది ఏంటి, మీలో మేము నిజంగా సాయిని భక్తిగా కొలవబోతున్నాము, సాయికి దగ్గర అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సాయి దేవాలయానికి వచ్చినప్పుడు కనీసము 2 గంటల పాటు ప్రదక్షిణ చేయండి. 2 గంటల పాటు ఎందుకు ప్రదక్షిణ చేయాలి అనేది నేను తర్వాత వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు కూడా నాకు కొంచెం టైం తక్కువగా ఉంది. కానీ ఇవాళే ఎందుకు చెప్పాను అంటే, ఇవాళ మాఘ పూర్ణిమ కనుక ఈరోజు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వస్తుంది. అంచేత నేను పూర్తిగా చెప్పలేను కనుక చెప్పను అంటాం కంటే తెలివైన పని ఏంటి, మీకు టూకీగా చెప్పవలసింది చెప్పేస్తే మీరేం చేయాలి, ఇంకా దాన్ని ఎలాగ చేయాలి అన్నది ప్రణాళిక వేసుకోండి. అంచేత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది కార్యరూపంలో మేము పెట్టాము మాస్టారు అని మీరు నాకు చెప్పాలి. మొదటిది సాయి సహస్ర చరిత్ర పారాయణ, సాయి చరిత్ర 1000 పారాయణ ఎంత తొందరగా మీరు పూర్తి చేస్తే అంత తొందరగా ఇదే స్థలంలో మనం యజ్ఞం చేసుకుందాం. సాయి చరిత్ర పూర్ణాహుతికి ఇక్కడే చేసుకుందాం, చాలా గ్రాండ్గా చేసుకుందాం. ఆ సాయి మామూలుగా చేడుగా ఏం చేసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సమ్ముఖంలో ఏది చేసినా ఏ లెవెల్లో జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. రెండవది ఏం చెప్పాను గుర్తుంది కదా, ప్రదక్షిణ ఎంతసేపు చేసుకోవాలి, 2 గంటల పాటు. గడియారం చూసుకోండి, 2 గంటలు తిరిగేయండి. మాకు టైం లేదు మాస్టారు అనే పిచ్చి మాటలు మాట్లాడకండి. సాయి ఆ మాట అంటే మీకైతే ఏమవుతుంది, మీవేపు చూసే టైం లేదని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి, ప్రపంచాన్నంతా చూసుకునేటటువంటి వాడికి మీ బాధ వినే టైం ఉంటే ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటానికి, మీ పాపాలు పోగొట్టుకోవటానికి ఇంత చేస్తే ఆయనకేం లాభం కాదు. అది లాభం ఎవరికి, మీకు. అంచేత రెండోది 2 గంటల పాటు ప్రదక్షిణ చేస్తున్నటువంటి, ముఖ్యంగా డయాబెటీస్ హార్ట్ ట్రబుల్ అది ఉన్న వాళ్ళకి డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఈ కాలంలో మీరు నడవండి అని చెప్తున్నారు. ఆ నడిచేది ఏదో రోడ్డు మీద నడవకుండా ఇక్కడే నడుచుకోండి. కాస్త వెహికల్ స్కూటర్ ఉన్నవాళ్ళు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏం చేయొచ్చు, స్కూటర్ వేసుకోండి, వచ్చేసేయండి, ప్రదర్శన చేసేయండి, వెళ్ళిపోండి. 2 పాయింట్ అర్థమైంది కదా. 3వ పాయింట్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కొంచెం కష్టమైన పని, కానీ మీరు కొంచెం ఆలోచించి చేయగలిగితే అంత కష్టమైన పని కాదు. సాయి యొక్క చరిత్రలో కొన్ని సంఘటనలు చెప్తాను నేను. సాయి ఏం చేశాడు అంటే, 32 రూపాయలు ఇచ్చి 2 మేకల్ని కొన్నాడు. మీకు తెలుసాయి కదా, ఎంతమంది తెలుసుది, తెలియదా, చెయ్యొచ్చండి కాదు, నాకు తెలియాలి కదా, సిగ్గుపడక్కర్లే. నాతో ఉన్నవాళ్ళు చెయ్యొచ్చితే ఏం లాభం, నేను ప్రతిరోజు చెప్పేది అది. అంచేత సరే ఏం చేస్తాం చెప్తా వినండి. సాయి ఏం చేశాడు అంటే, 32 రూపాయలు ఇచ్చి 2 మేకల్ని కొన్నాడు. ఒక పెద్ద పులి చివరి క్షణాలలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన కళ్ళల్లో చూస్తూ ప్రాణాలు వదిలేసింది. ఓ కుక్క, ఓ పాము, ఓ కప్ప కూడా సాయికి చాలా దగ్గరగా వచ్చాయి. ఇది అర్థమైంది కదా నేను చెప్పింది, ఓ కుక్క, ఒక పాము, ఒక గుర్రము, ఒక కప్ప, 2 మేకలు, పెద్ద పులి సాయికి దగ్గరగా వచ్చాయి. మీరు సాయి చరిత్ర పారాయణ చేస్తే అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ కూడా సాయి ఏం చెప్పాడంటే, నా గురుభాయిలు. గురుభాయి అంటే తెలుసా మీకేంటో, ఒకే గురువు దగ్గర చదువుకున్న వాళ్ళు. అంటే ఆ 2 మేకలు, ఆ పెద్ద పులి, ఆ పాము, ఆ కప్ప, ఆ కుక్కలు, బల్లి కూడా ఉంది మధ్యలో, 2 బల్లులు వస్తాయి. సాయి చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. వీటి గురించి సాయి ఏం చెప్పాడు అంటే, ఇవన్నీ కూడా ఒకనొక జన్మలో నాకు గురుభాయిలు. గురుభాయిలు అంటే ఏంటి, అప్పుడు అవి కూడా మానవ శరీరంలోనే ఉన్నాయి. సాయి ఏ గురువు దగ్గర తను నేర్చుకుని ఇంత గొప్పవాడు అయ్యాడో, సాయి ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా మీకు, 12 సంవత్సరాల పాటు నేను వేపాకు తింటూ నా గురువు యొక్క కళ్ళల్లోనే చూస్తూ ఉన్నాను 12 సంవత్సరాల పాటు. మిమ్మల్ని కేవలం రోజుకి 2 గంటల పాటు ఆయన కళ్ళల్లో కూడా చూడమంటాను నేను. నేను ఏం చేయమంటున్నా, చుట్టూరా తిరగండి అంటున్నా. ఆ సాయితో పాటు ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు, ఈ మేక, పాము, కప్ప, కుక్క. మరి ఎందుకు అవి కిందకి వెళ్ళి, అదేం చెప్తుంది సాయి చరిత్ర? జాగ్రత్త, మీ జీవితాల్లో కూడా మీరు అనుకుంటూ ఉండవచ్చు సాయి గురువు దగ్గర శిష్యులకి ఆ గతి పట్టింది. ఎవరికి ఆ గతి పట్టింది? మామూలు వ్యక్తులకు కాదు, ఏ గురువు దగ్గర అవుతే సాయి దీక్ష తీసుకుని తన శిష్యరికము చేస్తున్నాడో ఆ సాయి గురుభాయిలకి ఆ గతి పడితే మనకి ఎంత డేంజరు. జాగ్రత్త, సాయి చరిత్ర చదివేటప్పుడు మనము తప్పు అడుగులు వేస్తున్నావేమో. తప్పు అడుగులు వేయకండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, అప్పుడు సాయికి దగ్గరవుతాం. సాయి గుడికి వచ్చినంత మాత్రాన ఏం అయిపోము అని కథ చెప్తోంది. మంచి, రాని వాళ్ళకంటే రావటం మంచిదే, అందులో డౌటే ఉంది. అంచేత రావటం మానేయకండి. మీరు చెప్తున్న భావన అర్థం చేసుకోండి. మన జీవితాలలో సాయి యొక్క తత్వము అర్థం అవ్వాలి. సాయి ఒకటే మాట అన్నాడు, ఏం చెయ్యాలి, నేను నా గురువుని వైపు ఎలాగ నిరంతరము చూస్తూ ఉన్నానో మీరు కూడా సాయి వైపే చూస్తూ ఉండండి. ఏ పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా మీరు మనసులో ఏమనుకోవాలి, సాయి కనుక ఇక్కడ ఉంటే నేను ఈ పని చేసి ఉండేవన్నా, చేసి ఉండేదన్నా. సాయి నిజంగా మన కళ్ళ ముందుంటే ఎలా ఉంటాం మనం, కొంచెం అది గుర్తుంచుకోండి అంతే. నిరంతరము ఆయన మీ మనస్సులో మెదులుతూ ఉంటే ఆయన అనుగ్రహం సహజంగానే మీకు వచ్చేస్తుంది. ఇంకొకటి మీరేం నేర్చుకోవాలి, సాయి చరిత్ర చదువుతున్నప్పుడు సాయికి, సాయి విగ్రహానికి, సాయి ఫోటోకి తేడా ఉండకూడదు. సాయి విగ్రహాన్ని చూసి దీన్ని విగ్రహం అనుకున్నారనుకోండి, మీకు సాయి తత్వం అర్థం కాలే. సాయి చరిత్రలో అనేక సార్లు ఆయన నిరూపిస్తాడు ఆయన విగ్రహము ఆయన ఒకటే అని. కథలన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు చెప్పాను కదా, నాకు టైం లేదు. కానీ సాయి చరిత్ర మీరు చదువుకుంటున్నప్పుడు, ఇది జాగ్రత్తగా మీరు చదువుకుంటే ఈ విషయాలన్నీ మీకు గుర్తొస్తాయి. మాస్టర్ చెప్పారు సాయి విగ్రహాన్ని ఎలా చూడాలి, మీరు సాయియే అక్కడ కూర్చున్నట్టు చూడగలగాలి. ఒకరోజు 2 రోజులు రాదు, ప్రయత్నించండి. సాయి విగ్రహాన్ని సాయి విగ్రహంగా చూడకండి, సాయి ఫోటోని సాయి ఫోటోగా చూడకండి. సాయియే అక్కడ ఉన్నాడు అన్నది గుర్తుంచుకోండి. అనేక అనేక నిదర్శనాలు ఆయన చూపించాడు. నన్ను చాలామంది అడుగుతారు, మరి నాకు నిదర్శనం ఏంటి? సైన్స్ చదువుతున్నప్పుడు ఒక సైంటిస్ట్ ఏదో కనిపెడతాడు, కనిపెట్టాక మళ్ళీ మనం నిదర్శనం అడగం, ఆ సైంటిస్ట్ చెప్పింది చేస్తాం, లేకపోతే మళ్ళీ నిదర్శనం అడుగుతాం. ఓ సైంటిస్ట్ చెప్పిన దానికి మీకు 2వ సారి నిదర్శనం అడగకపోతే సాయి చరిత్రలో 100 సార్లు సాయికి, సాయి యొక్క ఫోటోకి తేడా లేదని చెప్పాక మళ్ళీ నిదర్శనం ఏం కావాలి? ఎన్నిసార్లు ఇవ్వాలి మీకు నిదర్శనం? ఒకసారి ఇస్తే చాలదా? ఒకసారి నిప్పులో చేయి పెడితే కాలింది, నేను కూడా చిప్పులో చేయి పెడితే కాల్చుకుని చూస్తానండి అని ఎవడైనా అంటాడా? అంటాడా? మరి ఒకసారి సాయి నాకు నా విగ్రహానికి నా ఫోటోకి తేడా లేదు అని చెప్పేశాక మీరు ఎలా జీవించాలి? మీ ఇంట్లో ఉన్నటువంటి సాయి ఫోటో, దేవాలయంలో ఉన్నటువంటి సాయి యొక్క మూర్తి, ఇవన్నీ కూడా సాయి యొక్క ఉనికిని తెలుపుతున్నాయి. ప్రాణము ఉన్నటువంటి సాయి మన దగ్గర ఉన్నాడు, కానీ అదే విగ్రహము కాదు, అది ఫోటోగ్రాఫ్ కాదు అనేటటువంటి భావన. ఇవి ఎప్పుడైతే మీ జీవితాలలోకి ప్రవేశిస్తాయో, తమాషాగా గాయత్రి మంత్రం కూడా మీకు పలకటం మొదలెడుతుంది. తమాషా అది. ఇంకేటంటే సాయి యొక్క గొప్పతనం ఏంటి అంటే సవ్యమైనటువంటి గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన చరిత్ర మీద చదివితే మీకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. అనేక మందికి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నీ గురువుని కాదు, నీ గురువు ఫలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని. ఇంకా సాయి చరిత్రలో ఏం చెప్పబడి ఉంది, ఈయన తన శిష్యుల్ని 5-6 సంవత్సరాల ముందు నుంచి పిలుచుకుంటాడు. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. రేగే అనేటటువంటి ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు కర్ణాటకలో. ఆయన ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి లెక్చర్లు వింటున్నాడు. ప్రేమసాగరం అనేటటువంటి ఒక పుస్తకం ఆ మహానుభావుడు చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, నేను కాదు నీ గురువుని, నీకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వస్తుంది, నీకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నీకు ఒక గురువు దొరుకుతాడు అని. సరే, ట్రాన్స్ఫర్ అవుతుంది, మహారాష్ట్రకి వెళ్తాడు. ఓ దున్నపోతు మీదకి నాన్నే ఘాట్ అని ఒక ఘాట్ని దాటవలసి వస్తుంది. సరే, ఉద్యోగ ధర్మం కదా, ఏం చేస్తాడు, దున్నపోతు మీదకి దాటాడు. దాటాక ఇంకో 2-3 సంవత్సరాలు అయ్యాక షిరిదీకి వెళ్తాడు. షిరిదీకి వెళ్తే ఏమంటాడు ఆయన, నాన్నే ఘాట్ దున్నపోతు మీద దాటటం వంటిది కాదు, ఆధ్యాత్మిక చాలా కష్టపడాలి అంటాడు. అంటే షిరిదీలో సాయి అనేటటువంటి మహనీయుడు ఉన్నాడు అని తెలియక ముందే కర్ణాటకలో ఉన్నటువంటి అతనికి సాయి యొక్క పిలుపు అందింది. మరి ఈనాడు మనం సాయి దేవాలయంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఎవరి పిలుపు, ఎవరు పిలిస్తే వచ్చాం, డాక్టర్ శ్రీరామ్ గారు పిలిస్తే వచ్చా, నేను ఆయన పిలిస్తే రాలేదు, మీరు ఆయన పిలిస్తే రాలేదు, ఎవరు పిలిస్తే వచ్చారు, సాయి పిలిస్తే వచ్చామన్నది గుర్తుంచుకోండి. ఆ సాయి యొక్క పిలుపుని అర్థం చేసుకుంటూ ఈ గాయత్రి మంత్ర సాధన చేసుకుంటూ క్రమక్రమంగా మన కార్యకర్తలు మీకు సాయి యొక్క జీవితంలో లక్ష్మి అనేటటువంటిది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. చివరి క్షణాలలో ఆ లక్ష్మికి సాయి 9 నాణాలు ఇస్తాడు భక్తికి. ఆ లక్ష్మి, ఆ మహాలక్ష్మిని మనం ఎలా కొలుచుకోవాలో కూడా క్రమక్రమంగా మీకు ఈ సాయి దేవాలయంలో వస్తూ వస్తూ ఉంటే సాయి యొక్క అనుగ్రహంతో మన కార్యకర్తల యొక్క సేవాభావముతో మీరు నేర్చుకోగలుగుతారు. జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ స్వాధం మా పరమాధం గమయ వ్యవస్థామా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 2 గంటలు ప్రదక్షిణ, సహస్ర సాయి సచ్చరిత్ర పారాయణ, గాయత్రి మంత్ర సాధన, మహాలక్ష్మి సాధన యొక్క పూర్ణాహుతిగా అతి త్వరలో మనం ఇక్కడే ఒక మహాయజ్ఞాన్ని జరుపుకోవటానికి సాయి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాం. జయ జయదేవుడు.